ఒక సంవత్సరములో బైబిల్ అంతటినీ చదవాలని నిర్ణయించుకున్న స్నేహితులు అనేక మంది నాకు ఉన్నారు. అయితే అనేక సందర్భములలో ఈ స్నేహితులు నా ఎద్దుకు వచ్చి ఇలా చెప్పారు, రిచర్డ్, పాత నిబంధన ప్రవచన గ్రంథములను చదవడం నేను ఆరంభించినప్పుడు ఏదో ఒక అంధకారమైన దట్టమైన అడవిలో దారి తప్పిపోయినట్లు నాకు అనిపిస్తుంది. మనలో చాలామందికి కూడా ఇలానే అనిపిస్తుంది. మనకు ప్రవచన గ్రంథములు తెలుసు అని ఆలోచించడం ఆరంభిస్తాము, కాని పాత నిబంధన ప్రవక్తల యొక్క పరిస్థితులను గుర్చి మనకు తెలియదు కాబట్టి వెంటనే లక్ష్యము లేనివారిగా తిరుగుతున్నామన్నట్లు అనిపిస్తుంది. సరే, ఈ పాఠములో బైబిల్లోని ఈ భాగములోని పరిస్థితుల యొక్క పరిచయమును మనము చూడబోతున్నాము. కాబట్టి ఈ పాఠమునకు మనము ప్రవక్తల యొక్క సాహిత్య విశ్లేషణ అని పేరు పెట్టాము. ఈ పాఠములో మనము పాత నిబంధన ప్రవచన గ్రంథములన్నిటిలో కనిపించు మూడు రకములైన సాహిత్యముల మీద దృష్టి పెడదాము. మొదటిగా చారిత్రక కథనములు, అనగా ప్రవక్తల జీవితములో జరిగిన సంఘటనలను నమోదు చేయు కథలు. రెండవదిగా దేవునితో సంభాషణ, అనగా ప్రవక్తలు దేవునితో మాట్లాడుతూ చేసిన ప్రార్థనలను మరియు స్తుతులను నమోదు చేసే వాక్యభాగములు. మరియు మూడవదిగా జనులతో సంభాషణ, అనగా ప్రవక్తలు తమ తోటి మానవులతో మాట్లాడిన మాటలు. ప్రవచన గ్రంథములలో ఈ విభిన్న రకమైన సాహిత్యములు ఎలా కనిపిస్తాయో అర్థము చేసుకోవడం మనకు ఒక పటమును అందిస్తుంది. అది బైబిలులోని ఈ భాగములో మన కొరకు వేచియున్న నిధుల వైపుకు మనలను నడిపిస్తుంది. మొదటిగా చారిత్రక కథనములను చూద్దాము. ప్రతి ఒక్కరికి మంచి కథలు అంటే ఇష్టం, కాబట్టి మనం పుస్తకాలు చదువుతాము మరియు చలనచిత్రములను చూస్తాము. ఎందుకంటే కథలు మనకు సమాచారం మాత్రమే ఇవ్వవు, అవి మన ఊహలను కూడా మేల్కొల్పుతాయి మరియు కొన్ని సమయాలలో ఊహించలేని విధముగా మనలను మారుస్తాయి. అవును, మనం బైబిలును గురించి ఆలోచన చేయునప్పుడు బైబిలులో అనేక కథలు లేక కథనాలు ఉన్నాయని మనము గుర్తిస్తాము. కానీ సాధారణముగా కథనములను ఆదికాండము, నిర్గమకాండము మరియు సంఖ్యాకాండము వంటి పుస్తకములకు మాత్రం పురమాయిస్తాము. అయితే పాత నిబంధన గ్రంథములోని ప్రవచన గ్రంథములలో కూడా అనేకమైన కథనములు ఉన్నాయని మనము చూడాలి. చారిత్రక కథనములు అనేక పాత నిబంధన ప్రవచన గ్రంథముల యొక్క పరిస్థితుల మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. జాబితాలోని అగ్రస్థానములో యోనా గ్రంథము ఉన్నది. ఆరంభము నుండి అంతము వరకు ఇది నినెవే పట్టణమునకు యోనా చేసిన పరిచర్యను మరియు అతని యొక్క వృత్తాంతమును చెబుతుంది. దానియేలు గ్రంథములో కూడా ఎక్కువ భాగము చారిత్రక కథనముగా ఉంది. దానియేలు దర్శనములు మరియు ప్రవచనములు చారిత్రక సంఘటనల సందర్భములో అమర్చబడి ఉన్నాయి. దీనికి మించి ఇర్మియా, ఎహెజ్కేలు వంటి గ్రంథములలోని అనేక అధ్యాయములు కూడా చారిత్రక కథనములను రూపొందిస్తాయి. మరియు కొంతవరకు హోషేయా, ఆమోసు మరియు యెషయా వంటి గ్రంథములలో కూడా కథనములు అక్కడక్కడా కనిపిస్తాయి. పాత నిబంధన ప్రవచన గ్రంథములను మనం అధ్యయనము చేస్తున్నప్పుడు చారిత్రక కథనముల కొరకు మనం ఎల్లప్పుడూ వెతకాలి. అవి అనేక పుస్తకములలో ప్రాముఖ్యమైన భాగములను రూపొందిస్తాయి. రెండు విషయములను ఉద్ఘాటిస్తూ ప్రవచన గ్రంథములలో చారిత్రక కథనముల యొక్క పాత్రను మనం అన్వేషించుదాము. మొదటిగా మనకు ఎదురయ్యే కథనముల యొక్క రకములు, రెండవదిగా ఈ కథనములలోని విషయాలు. ప్రవచన గ్రంథములలో మనం ఎదుర్కొనే కథనముల రకాలను మొదటిగా చూద్దాము. పాత నిబంధన ప్రవచనములలో రెండు ప్రాథమికమైన కథనముల రకములు ఉన్నాయి, జీవిత చరిత్ర మరియు స్వచరిత్ర. ఈ పదములు సహజంగా సూచించుచున్నట్లు జీవిత చరిత్రలు మూడవ వ్యక్తి యొక్క దృష్టికోణములో నుండి వెలువడిన కథనములు కాగా, స్వచరిత్రలు మొదటి వ్యక్తి దృష్టికోణము నుండి చెప్పబడతాయి. కొన్ని సందర్భములలో జీవిత చరిత్రలు మరియు స్వచరిత్రల కథనములు ఒకే పుస్తకములో కనిపిస్తాయి. ఉదాహరణకు దానియేలు గ్రంథములోని మొదటి ఆరు అధ్యాయములు దానియేలు యొక్క జీవితములోని అనేకమైన సంఘటనలను మూడవ వ్యక్తి దృష్టికోణములో నివేదిస్తాయి. మొదటి అధ్యాయములో బబులోనులో దానియేలు యొక్క శిక్షణను గూర్చి మనము చదువుతాము. రెండవ అధ్యాయములో నెబుకద్నెజర్ యొక్క గొప్ప ప్రతిమను గూర్చిన కళను మరియు దానియేలు ఆ కళ యొక్క భావము చెప్పుటను గూర్చి మనము చదువుతాము. మూడవ అధ్యాయములో మండుచున్న గుండమును గూర్చిన కథనము ఉంది. మరియు నాలుగవ అధ్యాయము నెబుకద్నెజర్ చెట్టును గూర్చి కనిన కళను మరియు దానియేలు ఇచ్చిన భావమును నివేదిస్తుంది. తరువాత ఐదవ అధ్యాయము బెల్షస్సరు గోడ మీద వ్రాయబడిన వ్రాతను చూచిన కాలమును నివేదిస్తుంది. మరియు ఆరో అధ్యాయములో దానియేలు సింహపు బోనులో వేయబడిన కథనము ఉన్నది. ఈ అధ్యాయములన్నీ జీవిత చరిత్ర యొక్క రూపమును సంతరించుకుంటాయి. ఇవి పాత నిబంధన ప్రవక్త అయిన దానియేలును గూర్చి మూడవ వ్యక్తి దృష్టికోణములో కథనములను రూపొందించాయి. దానియేలు గ్రంథంలోని మొదటి 6 అధ్యాయములు జీవిత చరిత్రలు అయినప్పటికీ 7 నుండి 12 అధ్యాయములు స్వచరిత్ర మీద దృష్టి పెడతాయి. ప్రతి భాగము కూడా చిన్న పరిచయముతో ఆరంభమవుతుంది, కానీ పరిస్థితులు మాత్రం మొదటి వ్యక్తి కథనముల ద్వారా శాసించబడతాయి. దానియేలుకు ఏమి జరిగిందో స్వయంగా తన సొంత మాటలలోనే అతడు నివేదించాడు. 7వ అధ్యాయములో 4 జంతువులను గూర్చిన కళను గూర్చి దానియేలు ఇచ్చిన స్వీయ కథనము నివేదిస్తుంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము మేకపోతు మరియు పొట్టేలును గూర్చి అతడు చూచిన కళను చెబుతుంది. చెరలో ఉన్నవారు తమ దేశముకు తిరిగి రావాలని దానియేలు చేసిన ప్రార్థన యొక్క స్వచరిత్ర 9వ అధ్యాయములో ఉంది. మరియు 10 నుంచి 12 అధ్యాయములు దేవుని ప్రజల యొక్క భవిష్యత్తును గూర్చి దానియేలు చూసిన దర్శనం యొక్క స్వచరిత్ర నివేదికలను అందిస్తాయి. పాత నిబంధనలోని ప్రవచన గ్రంథములను మనం అధ్యయనము చేయుచుండగా అనేక జీవిత చరిత్రలను మరియు స్వచరిత్రలను మనము చూడబోతున్నాము. మరియు వాటిని అధ్యయనము చేయబోచున్నప్పుడు ఈ శైలుల విషయంలో మనం ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి. పాత నిబంధన రచయితలు కథన రూపంలో వ్రాశారు గనుక వారు తమ పాఠములను పరోక్షముగా మనకు బోధిస్తారు. మరియు ఈ శైలులను మనము చూడలేకపోతే వారు మనకు ఇవ్వవలసిన ముఖ్యమైన సందేశములను కూడా మనము చూడలేకపోతాము. చారిత్రక కథనములు ప్రవచనాత్మక పుస్తకములలో ఒక ముఖ్యమైన భాగముగా ఉన్నాయని మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మరొక ప్రశ్నను అడుగుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ కథనములలోని ప్రధానమైన విషయములు ఏమిటి? కథనములు 4 ప్రధానమైన దిశలలో కేంద్రీకృతమై ఉన్నాయని ప్రవచన గ్రంథములన్నిటిలో మనము చూస్తాము. మొదటిగా ప్రవచనాత్మక పిలుపు, 2వదిగా సూచనార్థక చర్యలు, 3వదిగా దర్శన నివేదికలు, మరియు 4వదిగా చారిత్రక నేపథ్యములు. ప్రవచనాత్మక పిలుపు దేవుడు తన పక్షమున మాట్లాడుటకు ప్రవక్తలను నియమించిన కాలములను గూర్చి నివేదిస్తుంది. ఈ విధమైన నివేదిక అనేక కీలకమైన వాక్యభాగములలో కనిపిస్తుంది. ఉదాహరణకు యెషయా గ్రంథం 6వ అధ్యాయములో దేవుడు యెషయాను పిలిచిన నివేదిక కనిపిస్తుంది. దేవుని నిబంధనకు ప్రతినిధిగా ఉన్నట్లు దేవుడు యిర్మీయాను ఎలా పిలిచాడో యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం చెబుతుంది. అదేవిధముగా యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయనను ప్రత్యేకముగా సేవించుటకు దేవుడు యెహెజ్కేలును పిలిచాడని మనము నేర్చుకుంటాము. ఈ వాక్యభాగములన్నిటిలో మనము కథలను లేదా కథనములను చూస్తాము. దేవుని ఎదుట ప్రవక్తల యొక్క విధేయతను చూస్తాము, మరియు దేవుడు వారి పరిచర్యలకు అధికారం ఇచ్చాడని ప్రవక్తలు ఎలా ధృవీకరించారో మనము చూస్తాము. దేవుడు తన మాట చొప్పున కార్యములు జరిగించుటకు ప్రవక్తలను పిలిచాడని నిరూపించడానికి లేదా ధృవీకరించడానికి ప్రవచనాత్మక పిలుపును గూర్చిన కథలు రూపొందించబడ్డాయి. మరియు పాత నిబంధన ప్రవక్తలు ప్రజాదరణ లేని లేదా అంగీకరించడానికి సులభము కాని విషయాలను ఎక్కువగా చెప్పేవారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయమై ఉన్నది. ఆయన సేవ చేయుటకు దేవుడు ఈ మనుష్యులను పిలిచాడని ఈ కథలు ధృవీకరించుచున్నట్లు మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పాత నిబంధన ప్రవక్తలను మనము వినుచున్నప్పుడు మనకు నచ్చని మరియు మనము అంగీకరించని విషయాలను మనం వినబోతున్నాము. అయితే ప్రవక్తలను దేవుడు పిలిచాడు అను విషయమును మాత్రం మనం తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రవచన గ్రంథములలోని చారిత్రక కథనములు ప్రవక్తల యొక్క సూచనార్థక చర్యల మీద కూడా దృష్టి పెడతాయి. వారి పరిచర్యలకు సూచనార్థక విలువను తీసుకుని వచ్చే కొన్ని చర్యలను చేయమని దేవుడు తన ప్రతినిధులను చాలాసార్లు పిలిచాడు. ఉదాహరణకు యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయములో యూదారాజ్యం యొక్క దుర్నీతిని ఉదహరించడానికి తన నడికట్టును తీసుకుని పోయి అది చెడిపోయే వరకు దానిని పాతిపెట్టి ఉంచమని ప్రవక్తకు ఆజ్ఞ ఇవ్వబడింది. 19వ అధ్యాయములో యూదాకు జరగబో విషయములకు సూచనార్థకముగా ఒక మంటి కూజాను కొందరు పెద్దల ఎదుట పగులగొట్టమని యిర్మీయాకు ఆజ్ఞ ఇవ్వబడింది. 32వ అధ్యాయములో ఒకానొక దినమందు దేవుడు తన ప్రజలను తమ దేశముకు తిరిగి రప్పిస్తాడని ధృవీకరించడానికి సూచనార్థకముగా ఒక భూమిని కొని దాని యొక్క దస్తావేజును భద్రముగా ఉంచమని దేవుడు యిర్మీయాకు ఆజ్ఞాపించాడు. ప్రవచన గ్రంథములలో జరిగే అనేక సూచనార్థక చర్యలలో యిర్మీయా గ్రంథములోని ఈ ఉదాహరణలు కొన్ని మాత్రమే. హోషేయా మరియు యెహెజ్కేలు గ్రంథములు ఇటువంటి సంఘటనలతో నిండి ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన విషయములను దేవుని ప్రజలు తమ యొక్క నేత్రములతో చూడగలిగారు. మరియు ఈ నివేదికలను మనము చదువుచుండగా దేవుడు ప్రవక్తల ద్వారా ఏమి మాట్లాడుచున్నాడో మనము కూడా మన నేత్రములతో చూడగలుగుతాము. ప్రవచనాత్మక పిలుపు మరియు సూచనార్థక చర్యలను గూర్చిన నివేదికలతో పాటుగా ప్రవచన గ్రంథములలో చారిత్రక కథనముల యొక్క మూడవ రకమును మనము చూస్తాము. అవి దర్శన నివేదికలు. దర్శన నివేదికలు అనగా ప్రవక్తలు దేవుని చూచిన విషయమును గూర్చి వివరించే వాక్యభాగములు. దర్శన నివేదికలను గూర్చిన ఒక అతి ముఖ్యమైన క్రమము ఆమోసు గ్రంథం 7:1-9 కనిపిస్తుంది. ఈ వాక్యభాగము 3 దర్శనములను గూర్చి నివేదిస్తుంది. మొదటిగా 7:1-3 మిడతలు వచ్చి ఉత్తర ఇజ్రాయేలు రాజ్యమును నాశనము చేయబోతున్నాయి అని యెహోవా ఆమోసుకు చూపించాడు. అయితే ఆమోసు ఆ దర్శనమునకు ప్రతిస్పందించాడు. 7:2 అతడు ఈ మాటలు చెప్పాడు. ప్రవ్వైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును? అటువంటి భయంకరమైన మిడతల తెగులు ద్వారా దేవుని ప్రజల శేషము కూడా జీవించలేరు అని ఆమోసు ఆందోళన చెందాడు. కాబట్టి 3వ వచనములో యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చాడు. అదేవిధముగా ఆమోసు గ్రంథం 7:4-6 ఉత్తర ఇజ్రాయేలు రాజ్యమును హరించివేయుటకు అగ్ని లేదా కరువు రాబోవచ్చున్నట్లు చూచుటకు దేవుడు ఆమోసుకు అనుమతించాడు. ఆమోసు మరలా ప్రతిస్పందించి ఆమోసు గ్రంథం 7:5 యెహోవాకు ఇలా మొరపెట్టాడు. ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును? మరోసారి 6వ వచనములో దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. తరువాత ఆమోసు గ్రంథము 7:7-9 మూడవ దర్శనమును గురించిన నివేదిక ఉంది. ఇక్కడ దేవుడు మట్టపు గుండు చేతపట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఉండుటను ఆమోసు చూశాడు. గోడ వంకరగా ఉందా లేక దానిని కూల్చివేయవలసిన అవసరత ఉందా అని చూచుటకు ఆయన గోడను కొలిచాడు. ఇప్పుడు ఈ మట్టపు గుండు దేవుడు తన ప్రజలలోని ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తీర్పు తీర్చి ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని మాత్రమే నాశనము చేయబోతున్నాడు అను సత్యమును సూచిస్తుంది. ఈ దర్శనమును గుర్చి ఆమోసు ఏమీయూ మాట్లాడలేదు. నీతిగల శేషము కనుగొనబడి మనుగడను సాగిస్తుందని అతడు ఎరిగియున్నాడు. ప్రవచన గ్రంథములన్నీయూ ఇటువంటి దర్శన నివేదికలతో నిండిపోయాయి. దేవుని యొక్క గొప్ప రథసింహాసనమును మనము కనుగొనే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. ప్రవక్త అయిన దానియేలు చూచిన అనేక దర్శనములు కూడా మీకు జ్ఞాపకముండి ఉండవచ్చు. ఈ ప్రవచనాత్మక దర్శన నివేదికలు ప్రవచనాత్మక మాటల యొక్క పరలోక మూలమును మనకు తెలియజేస్తాయి. ప్రవచనాత్మక పిలుపులు, సూచనార్థక చర్యలు మరియు దర్శన నివేదికలతో పాటుగా ప్రవచన గ్రంథములలోని అనేకమైన చారిత్రక కథనములు చారిత్రక నేపథ్యములను మనకు అందిస్తాయి. ఈ విధమైన కథనములు ప్రవచన గ్రంథములంతటా అక్కడక్కడా చెల్లాచెదురుగా కనిపిస్తాయి. చారిత్రక నేపథ్యము మీద దృష్టి సారించు అతి ముఖ్యమైన ఉదాహరణ యెషయా గ్రంథము 7:8 కనిపిస్తుంది. ఈ అధ్యాయములు చారిత్రక నేపథ్యమును అందిస్తాయి. ఇందులో సుప్రసిద్ధ ప్రవచనమైన యెషయా గ్రంథం 7:14 ఉంది. యెషయా గ్రంథం 7:14 మనం ఈ మాటలు చదువుతాము. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇప్పుడు ఈ వచనముల వెనుక ఉన్న కథనము అనగా యెషయా గ్రంథము 7:8 కథనము ఎడల క్రైస్తవులు పొరపాటున చాలా తక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ అధ్యాయములు యెషయా యొక్క ప్రవచన వాక్కుకు చారిత్రక నేపథ్యమును అందిస్తాయి. యెషయా గ్రంథము 7:1-2 సిరియా మరియు ఉత్తర ఇజ్రాయేలు బెదిరింపులకు అతడు భయపడినప్పుడు ఆహాజ్ యొద్దకు యెషయా వెళుతున్నట్లు మనము చదువుతాము. అష్షూరు సామ్రాజ్యమునకు వ్యతిరేకముగా తమతో సంకీర్ణమవమని ఆహాజును ఈ దేశాలు కోరాయి. కాబట్టి 7:3-11 యెషయా ఆహాజుకు ఒక హెచ్చరికను జారీ చేశాడని ఈ కథనము మనకు చెబుతుంది. ఈ దేశములలో దేనికినీ భయపడవద్దని తన విమోచన కొరకు యెహోవాను నమ్మాలని అతడు హెచ్చరించాడు. అయితే 7:12 ఆహాజు దేవుని నమ్ముటకు తిరస్కరించాడని మనము నేర్చుకుంటాము. కాబట్టి 7:13-8:18 యెషయా ఆహాజును ఖండించి అష్షూరు సామ్రాజ్యము ద్వారా యూదారాజ్యమునకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అని అతడు ప్రకటించిన కథనము వివరిస్తుంది. ఈ చారిత్రక కథనము ఈ వాక్యభాగములోని యెషయా ప్రవచనములకు ఒక చారిత్రక నేపథ్యమును సందర్భమును అందించడానికి రూపొందించబడింది. అతని ప్రవచనములను ఈ చారిత్రక కథనం యొక్క సందర్భములో పెట్టినప్పుడు మాత్రమే యెషయా ప్రవచనములను సరిగా అర్థము చేసుకొనగలము. పాత నిబంధన ప్రవచనమును లేదా ఒక కథను చదివినప్పుడెల్లా మనము ఈ ప్రశ్నలను అడగాలి. మనము పిలుపు కథనమును గూర్చి చర్చిస్తున్నామా, మనము సూచనార్థక చర్యను గూర్చి చర్చిస్తున్నామా, లేదా మనము దర్శన నివేదికను గురించి చర్చిస్తున్నామా లేదా ప్రవచనముకు చారిత్రక నేపథ్యమును అందించు కథనమును గురించి మాత్రమే చర్చిస్తున్నామా? మనము ఈ విధమైన ప్రశ్నలను అడిగినప్పుడు మనకు మనముగా ఆ వాక్యభాగములలోని అర్థమును గ్రహించగలుగుతాము. లేనట్లయితే అవి మనకు మర్మముగానే ఉంటాయి. ప్రవచనాత్మక సాహిత్యము అను మన పాఠములో ఇప్పటి వరకు ప్రవక్తలు తమ పుస్తకములలో చారిత్రక కథనములను చేర్చారు అని మనము చూశాము. ఇప్పుడు బైబిలులోని ఈ భాగములో కనిపించే రెండవ ప్రధాన రకమైన విషయమును మనం పరిశీలన చేయాలి. అది ప్రవక్తలు దేవునితో సంభాషించుట. పాత నిబంధన ప్రవక్తలు దేవుని ప్రేమించే స్త్రీలు మరియు పురుషులుగా ఉన్నారు. కాబట్టి వారి జీవితములు ప్రార్థనతో నిండినవిగా ఉన్నవి. అయితే వారు తమ బైబిలును ప్రేమించారని మరియు తమ బైబిల్ నుండి ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నారని కూడా మనము జ్ఞాపకముంచుకోవాలి. కాబట్టి కీర్తనలు ప్రభువుకు ప్రార్థించిన మార్గములలోనే పాత నిబంధన ప్రవక్తలు దేవునికి ప్రార్థించారని మనము చూస్తాము. మనము ఊహించగల ప్రతి విధమైన ప్రార్థన ప్రవచన గ్రంథములలో సంపూర్ణముగా కనిపిస్తుంది. సరళత కొరకు ప్రవచన గ్రంథములలో కనిపించే ప్రార్థనల వర్ణపటం యొక్క రెండు చివరలను మనము సూచించుదాము. మొదటిగా విలాప ప్రార్థనలను గూర్చి, తరువాత రెండవదిగా స్తుతి ప్రార్థనలను గూర్చి మాట్లాడుదాము. ప్రవక్తలు దేవునితో మాట్లాడినప్పుడు వారు తమ హృదయములను పరిపూర్ణమైన దుఃఖము మరియు ఆనందముతో వెల్లడిపరిచేవారు. విలాప ప్రార్థనలలో ప్రవక్తలు తమ్మును తాము ఎలా వ్యక్తపరుచుకున్నారో మొదటిగా చూద్దాము. దురదృష్టవశాత్తు నేడు అనేక మంది క్రైస్తవులకు విలాప ప్రార్థనల గూర్చి తెలియదు. విలాపములు అనగా నిరుత్సాహమును, విచారమును మరియు కలవరమును ప్రభువుకు తెలియజేయు ప్రార్థనలు. మన దినములలో అనేక మంది క్రైస్తవులు ఈ విధముగా ప్రార్థన చేయుట సరికాదు అని అనుకుంటారు. కాని ఈ విధమైన ప్రార్థనలు ప్రభువుతో మనకున్న జీవితములో అతి ముఖ్యమైన భాగము అని పాత నిబంధన ప్రవక్తలు మనకు చెబుతారు. ప్రవక్తలు తమ యొక్క కలవరమును, నిరుత్సాహమును మరియు విచారమును ప్రార్థన ద్వారా దేవునికి చెప్పేవారు. ప్రవచన గ్రంథములన్నిటిలో విలాపములు కనిపిస్తాయి. ఇర్మియా విలాపవాక్యములు మరియు హబక్కుకు విస్తృతమైన విలాపములకు ప్రసిద్ధిగాంచిన పుస్తకములుగా ఉన్నాయి. కాని ఈ విధమైన ప్రార్థనలు అనేక ఇతర ప్రవచన పుస్తకములలో కూడా కనిపిస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే హగ్గయి గ్రంథము మాత్రమే విలాపములకు దగ్గర సంబంధము కలిగిన ఒక వాక్యభాగము కూడా లేని ఒకే ఒక ప్రవచన పుస్తకముగా ఉంది. ప్రవచన గ్రంథములలో విలాప ప్రార్థనలు తరచుగా కనిపించుట ఇవి ప్రవచనాత్మక పరిచర్యకు కేంద్ర భాగమయ్యున్నాయని సూచిస్తుంది. ప్రవక్తలు తమ విషయాలను విలాపముల ద్వారా ప్రభువుకు తెలియజేసేవారు. ఎందుకంటే దేవుని ప్రజల యొక్క చరిత్రలోని అత్యంత కష్టమైన సమయమును వారు ఎదుర్కొన్నారు. పాత నిబంధన ప్రవచన గ్రంథములలో విలాపములు ఎలా కనిపిస్తాయో వివరించుట ప్రవక్తలు సాధారణముగా రెండు వేర్వేరు విషయాలను గూర్చి విలపించారని గ్రహించుటకు సహాయపడుతుంది. మొదటిగా దేవుని ప్రజల యొక్క పాపము, రెండవదిగా పాపముకు వ్యతిరేకముగా వచ్చు దేవుని తీర్పు. హబక్కూకు గ్రంథములో ఉన్న విలాపములను పరిశీలించుట ప్రవక్తల యొక్క విలాపములను గూర్చిన ఈ రెండు విషయములను ఉదహరించుటకు ఒక ఉత్తమమైన మార్గమయ్యున్నది. బబులోను సంక్షోభమునకు ముందు మరియు సంక్షోభము సమయములో యూదారాజ్యములో హబక్కూకు పరిచర్య చేశాడు. మరియు ఈ కారణము చేత రెండు పెద్ద సమస్యలను గూర్చి హబక్కూకు దేవునితో మాట్లాడాడు. ఒకవైపున 1:2-4 ఇజ్రాయేలు పాపమును గూర్చి మరియు ఇజ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేసిన విధానమును గూర్చి విలపించాడు. అటు తరువాత 1:1 బబులోనీయుల దురాక్రమణలో దేవుని తీర్పు యొక్క భీకరత్వమును గూర్చి అతడు విలపించాడు. దేవుని ప్రజల యొక్క పాపములను గూర్చి ప్రవక్త ఎలా విలపించాడో చూస్తూ ఆరంభిద్దాము. అతని పుస్తకం యొక్క ఆరంభములో హబక్కూకు దేవుని ప్రజల యొక్క పాపములను ప్రతిబింబిస్తూ యెహోవాకు మొరపెట్టాడు. హబక్కూకు గ్రంథం 1:2 మనము ఈ మాటలు చదువుతాము. యెహోవా, నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. యూదా యొక్క నైతిక స్థితిని గూర్చిన తన మొరను దేవుడు ఆలకించలేదని హబక్కూకు తీవ్రముగా కలవరపడ్డాడు. అనేక మంది ఇతర ప్రవక్తల మాదిరిగానే భూమి మీద ప్రబలిన అన్యాయమును గూర్చి అతడు ప్రత్యేకముగా కలవరపడ్డాడు. కాబట్టి 1:4 మనము ఈ మాటలు చదువుతాము. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడునూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. దేవుని ప్రజల యొక్క పాపముల విషయములో దేవుడు తీర్పు తీర్చలేదని హబక్కూకు బాధపడ్డాడు. అతడు నిరాశను, నిస్సహాయతను అనుభవించాడు. హబక్కుకు గ్రంథములోని ఈ ఆరంభ ప్రార్థన ప్రవక్తలు తమ హృదయములను దేవునికి వ్యక్తపరిచిన కేంద్ర భాగాలలో ఒకటిగా ఉన్నది. వారు దేవుని ప్రజల యొక్క బాధను మరియు శ్రమను చూచినప్పుడు వారేమీ చేయలేదుగాని వారు దేవునికి మొర్రపెట్టారు మరియు విలాపముతో మొర్రపెట్టమని ప్రజలకు పిలుపునిచ్చారు. మనము ఇంతకుముందు చూచినట్లుగా వారి పాపములను బట్టి యూదా ప్రజలను శిక్షించమని హబక్కూకు దేవునికి మొర్రపెట్టాడు. మరియు మనము హబక్కూకు గ్రంథమును చదివినప్పుడు 1వ అధ్యాయము 5-11 వచనాలలో యూదా దుష్టత్వమును వెంటనే శిక్షిస్తానని చెబుతూ దేవుడు హబక్కూకు ప్రార్థనకు స్పందించడం మనం చూస్తాము. 1వ అధ్యాయం 6వ వచనములో మనము ఈ విధముగా చదువుతాము. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. యూదాలో అన్యాయము జరిగించిన వారికి తీర్పు తీర్చమని ప్రవక్త పెట్టిన మొరను ఆలకిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. ఇప్పుడు దేవుడు హబక్కూకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు మరియు నిబంధన తీర్పుగా ఆయన బబులోనీయులను పంపించాడు మరియు వారు యూదాను స్వాధీనపరుచుకుని దేవుని ప్రజలతో దుర్వ్యవహారం చేశారు. అయితే దేవుడు తీర్పు తీర్చిన తరువాత హబక్కూకు మరొకసారి పరిస్థితిని పరిశీలించి ప్రవచన గ్రంథములలో మనకు కనిపించే 2వ రకమైన విలాపమును చేశాడు. అది దేవుని తీర్పును బట్టి విలపించుట. బబులోనీయుల ఆధ్వర్యములో యూదారాజ్యము అనుభవిస్తున్న బాధలను బట్టి అతడు ఎలా ప్రార్థించాడో వినండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనములో ఈ మాటలను చదువుతాము. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయుగా నీవు చూచియు, ఎందుకు ఊరకున్నావు? దేవుని ప్రజలు భయంకరముగా పాపము చేశారని ప్రవక్తకు తెలుసు. అయితే బబులోనీయుల యొక్క పాపము మరింత గొప్పది అని అతడు ఇప్పుడు గ్రహించాడు. అన్యదేశపు బానిసత్వములోని బాధలు మరియు శ్రమలు దేవుని యొద్ద విలపించున్నట్లు హబక్కూకును బలవంతము చేశాయి. మరియు హబక్కూకు మరొక ఫలితముగా 2వ అధ్యాయము 2-20 వచనాలలో దేవుడు ప్రవక్తతో ఇలా చెప్పాడు. బబులోనీయుల బానిసత్వం వలన ఒక దినమున వారిని శిక్షిస్తాను. ఉదాహరణకు 2వ అధ్యాయం 8వ వచనములో బబులోనీయులతో చెప్పబడిన ఈ మాటలను మనము చదువుతాము. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టియున్నావు గనుక శేషించిన జనులు నిన్ను కొల్లపెట్టుదురు. దేవుని తీర్పు యొక్క తీవ్రతను గూర్చి హబక్కుకు పెట్టిన మొర పరలోక సింహాసనమును చేరుకుంది మరియు బబులోను నాశనమైపోతుంది అని దేవుడు అతనికి హామీ ఇచ్చాడు. ప్రవచన గ్రంథములంతటా దేవుని సేవకులైన వీరు తమ భారమును ప్రభువు మీద మోపుటకు విలాప ప్రార్థనలను చేశారని మనము చూస్తాము. తమ శత్రువులు నాశనము చేయబడతారని ఇజ్రాయేలు ప్రజలకు నిర్ధారించుటకు వారు అన్యజనుల కొరకు కూడా విలాప ప్రార్థనలు చేశారని కొన్ని సందర్భములలో మనము చూస్తాము. కానీ సాధారణముగా తమ పాపములు ఎంత తీవ్రముగా ఉన్నవో ప్రజలకు తెలియజేయడానికి మరియు పశ్చాత్తాపపడమని వారికి పిలుపునిచ్చుటకు వారు ఈ భారములను ప్రభువు మీద మోపేవారు. ప్రవక్తలు దేవునితో సంభాషించే మార్గములలో విలాపములు ఒక మార్గముగా ఉన్నాయి. ఇప్పుడు ప్రవచన గ్రంథములలో కనిపించే 2వ రకమైన ప్రార్థనను మనము చూడాలి. అది దేవుణ్ణి స్తుతించుట. కీర్తనల గ్రంథములో దేవునికి స్తుతి చెల్లించుటను గూర్చి అనేక ఉదాహరణలు ఉన్నట్లే ప్రవక్తలు కూడా దేవునితో మాట్లాడినప్పుడు ఈ విధమైన వ్యక్తీకరణమునే ఉపయోగించేవారు. సాధారణముగా వారు దేవుని గొప్ప నిబంధన ఆశీర్వాదములను బట్టి ఆయనను స్తుతించేవారు. ప్రవక్తలు దేవుడు చేయు మంచి కార్యములను చూచినప్పుడు వారాయన యొద్దకు స్తుతులతో వచ్చేవారు. దేవునికి స్తుతి చెల్లించుట అనేక ప్రవచన పుస్తకములలో కనిపిస్తుంది. ప్రవక్తలకు ఇది ఒక ముఖ్యమైన అంశముగా ఉంది. హబక్కూకు గ్రంథము చివరిలో కనిపించు దేవుని యొక్క స్తుతిని గమనించుట ద్వారా ఈ పుస్తకమును గురించిన మన పరిశీలనను ముగించబోతున్నాము. మనం ఇప్పటికే చూచినట్లుగా హబక్కూకు గ్రంథములో ఎక్కువ శాతము ప్రథమముగా ప్రవక్త యొక్క విలాపము మరియు అతని విలాపముకు దేవుడిచ్చిన ప్రతిస్పందనను గూర్చి చర్చిస్తుంది. అయితే పుస్తకములోని చివరి అధ్యాయము విలాపము నుండి స్తుతి వైపుకు మారుతుంది. బబులోనీయులు దేవుని ప్రజలతో దుర్వ్యవహరించినందున వారిని నాశనము చేస్తానని దేవుడు వాగ్దానము చేసిన తరువాత హబక్కూకు దేవునికి ఒక అద్భుతమైన స్తుతియాగమును అర్పించాడు. హబక్కూకు గ్రంథములో మనము ఎటువంటి స్తుతియాగమును కనుగొంటాము? ప్రవచన గ్రంథములంతటా దేవునికి స్తుతి చెల్లించుటలో 2 అంశాలు కేంద్రస్థానమును పొందుతాయి. ప్రవక్తలు దేవునికి స్తుతియాగము చెల్లించినప్పుడు వారు ఆయన ఇచ్చిన తీర్పును బట్టి మరియు ఆయన ఆశీర్వాదములను బట్టి స్తుతి చెల్లించారు. హబక్కూకు 3వ అధ్యాయమును మనము చూచినప్పుడు అతడు కూడా ఈ పద్ధతిని అనుసరించినట్లు మనము చూస్తాము. హబక్కూకు గ్రంథము 3:11-12 ప్రవక్త ఈ మాటలను సెలవిస్తున్నాడు. నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగద్రొక్కుచున్నావు. దేశములను ముట్టడి వేసి తీర్పులో వారిని నాశనము చేయు. ఆయన యొక్క సామర్థ్యమును బట్టి ప్రవక్త దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ ప్రశంసించిన విధానమును ఇక్కడ మనము చూస్తాము. తీర్పును గూర్చి స్తుతియాగము చెల్లించు ఈ అంశము ప్రవచన గ్రంథములలో అనేక చోట్ల కనిపిస్తుంది. ఉదాహరణకు 40:22-23 ప్రవక్త అయిన యెషయ దేవునిని ఈ విధముగా స్తుతిస్తున్నాడు. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును. భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. దేవుని తీర్పును బట్టి ఆయనను స్తుతించే వాక్యభాగములను మనం పరిశీలించినప్పుడు మనకు చాలా వింతగా అనిపిస్తుంది. భూసంబంధమైన ఆశీర్వాదములను బట్టి మాత్రమే దేవుని స్తుతించాలి అని నేటి క్రైస్తవులు భావిస్తారు. కానీ వాస్తవమేమిటంటే ప్రపంచము దేవుని ప్రజలను హింసిస్తుంది. తత్ఫలితముగా ఆయన ప్రజలను హింసించువారికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు దేవుని ప్రజలు ఆయనకు స్తుతి చెల్లించాలి. ప్రవక్తలు దీనిని అర్థము చేసుకున్నారు కాబట్టి వారు దేవుని తీర్పులను బట్టి ఆయనకు స్తుతులు చెల్లించారు. తీర్పు మరియు ఆశీర్వాదముకు మధ్య ఉన్న పరస్పర సంబంధం ప్రవక్తల స్తుతుల యొక్క 2వ దృష్టికి మనలను తీసుకుని వస్తుంది. ప్రవక్తలు ఎల్లప్పుడూ తీర్పును బట్టి మాత్రమే దేవుణ్ణి స్తుతించలేదు గాని ఆయన తన ప్రజలకు అనుగ్రహించే అనేక ఆశీర్వాదములను బట్టి కూడా స్తుతులు చెల్లించారు. ఉదాహరణకు తీర్పులో దేవుని యొక్క శక్తిని బట్టి ప్రవక్త అయిన హబక్కూకు ఎందుకు ఆయనను స్తుతించాడో స్పష్టముగా వ్యక్తపరిచాడు. హబక్కూకు గ్రంథము 3:12-13 మనం ఈ మాటలు చదువుతాము. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగదొరుకుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. ఒక దినమున దేవుడు దుష్టులకు తీర్పు తీర్చి ఇజ్రాయేలు రాజ్యమును విడిపించి దావీదు కుటుంబమును పునరుద్ధరించడం హబక్కూకు చూశాడు. హబక్కూకు ఈ సంఘటనలను చూసి దేవుని యొక్క తీర్పులను బట్టి ఆయనను స్తుతించాడు. అదేవిధముగా స్తుతిని గుర్చిన దేవుని మాటలను ఉల్లేఖిస్తూ ప్రవక్త అయిన యెషయ కూడా దేవునిని గణపరిచాడు. యెషయ గ్రంథం 44:24 ఈ మాటలు కనిపిస్తాయి. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడను. నేనే భూమిని పరిచినవాడను. తరువాత 44:26 ప్రవక్త ఇలా కొనసాగించాడు. నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదానగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. దాని పాడైన స్థలమును బాగుచేయువాడను నేనే. ప్రవక్తలు దుఃఖము మరియు విలాప ప్రార్థనలను మాత్రమే అర్పించేవారు కాదుగాని దేవునికి స్తుతియాగము కూడా అర్పించేవారు. మరియు వాస్తవిక పాఠకులు ఈ మాటలను చదివినప్పుడు వారు కూడా దేవునిని స్తుతించేవారు. దేవుని యొక్క ఆశీర్వాదములు మరియు ఆయన తీర్పులను బట్టి ప్రవక్తలు స్తుతియాగము చెల్లించుటను గూర్చి మనము వినినప్పుడు వారితో కలిసి మనము కూడా స్తుతియాగము చెల్లించాలి. ఇప్పటి వరకు ఈ పాఠములో ప్రవచన గ్రంథములలో చారిత్రక కథనములు మరియు ప్రవక్తలు దేవునితో సంభాషించుట అను విషయములు ఉన్నాయి అని మనము చూశాము. ఇప్పుడు మనము పాత నిబంధన ప్రవచన గ్రంథములలో కనబడే 3వ ప్రధాన సాహిత్య రకమును చూద్దాము. అది ప్రజలతో సంభాషించుట. ప్రవచన గ్రంథములలోని చారిత్రక కథనములు మరియు ప్రార్థనలు ప్రాముఖ్యమైనవిగా ఉన్నప్పటికీ ఈ శైలులు దేవుడు ప్రవక్తలను పిలిచిన ముఖ్యమైన ఉద్దేశ్యముతో వ్యవహరించవు. ఆయన దూతలుగా ఉండి రాజులతో మరియు దృశ్యమైన నిబంధనా సమాజములోని ప్రజలతో మాట్లాడాలని దేవుడు ప్రవక్తలను పిలిచాడు. కాబట్టి వారు మాట్లాడుచున్న మాటలు వాస్తవముగా దేవుని నుండి పొందుకొని ప్రజలకు ప్రకటించబడినవిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ప్రవచన గ్రంథములలో ఉన్న ఈ విధమైన శైలిని చూడవలసి ఉన్నది. ప్రవక్తలు ప్రజలతో సంభాషించుటను గూర్చిన మన చర్చను మూడు భాగములుగా విభాగించుదాము. తీర్పును గూర్చిన ఉపదేశములు, ఆశీర్వాదమును గూర్చిన ఉపదేశములు మరియు ఆ రెండింటి యొక్క మిశ్రమ ఉపదేశములు లేదా ఈ రెండు తీవ్రతల మధ్య ఉన్న ఉపదేశములు. పాత నిబంధన ప్రవక్తలు నిబంధన ప్రజలకు తీర్పును గూర్చి ప్రకటించిన కొన్ని మార్గములను మొదటిగా చూద్దాము. ఇటీవల దశాబ్దములలో ప్రవచన గ్రంథముల మీద పరిశోధన మరియు ఇతర సంస్కృతులలోని సాహిత్యములతో వాటిని సరిపోల్చుట ద్వారా పాత నిబంధన ప్రవక్తలు తమ ఉపదేశములను విలక్షణమైన రూపములలో లేదా నమూనాలలో ప్రజలకు అందించారని స్పష్టమవుతుంది. ఈ విధమైన ఉపదేశములు మారతగినవిగా ఉన్నాయి గనుక వీటిని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగిస్తారు. అయితే నిబంధనా తీర్పులను ప్రకటించుటకు మూడు ప్రధానమైన ఉపదేశములు ఉపయోగించబడ్డాయి. తీర్పును గూర్చిన దేవోక్తులు, శాపమును గూర్చిన దేవోక్తులు మరియు వ్యాజ్యములు. తీర్పును గూర్చిన దేవోక్తులను మొదటిగా చూద్దాము. తీర్పును గూర్చిన దేవోక్తులు అనగా పాత నిబంధన ప్రవచన గ్రంథములలో కనిపించే సరళమైన ఉపదేశము. విలక్షణమైన తీర్పును గూర్చిన దేవోక్తి రెండు ప్రధాన భాగములను కలిగి ఉంది. మొదటిగా ఆరోపణ ఉంది. ఇందులో దేవుని ప్రజల యొక్క పాపములను గూర్చి ప్రవక్తలు ప్రకటించారు మరియు రెండవదిగా శిక్ష ఉంది. ఈ శిక్షలో ప్రజలు తమ పాపముల వలన ఎటువంటి నిబంధనాశాపమును అనుభవిస్తారో ప్రవక్త ప్రకటించాడు. కొన్నిసార్లు ఈ రెండు విషయాలు క్రమములో పైన క్రింద ఉంటాయి లేదా ప్రవక్తే స్వయంగా వాటిని తారుమారు చేస్తాడు. కొన్ని సందర్భములలో తీర్పును గూర్చిన దేవోక్తి సంక్షిప్తము చేయబడుతుంది. తద్వారా ఇది ఒక ఆరోపణ లేదా శిక్షను మాత్రమే కలిగి ఉంటుంది. కానీ చాలాసార్లు ఆరోపణ మరియు శిక్ష అను ఈ ప్రాథమిక ద్వంద్వ పద్ధతిని ప్రవక్తలు అనుసరించేవారు. ఉదాహరణకు ఆమోసు గ్రంథము 4:1-3 ప్రవక్త అయిన ఆమోసు షోమ్రోనుకు వ్యతిరేకముగా తీర్పును గూర్చిన దేవోక్తిని ప్రకటించాడు. ధనికులు తిండిబోతులైన షోమ్రోను స్త్రీల మీద ఆరోపణలతో అతడు ఆరంభించాడు. 4:1 మనము ఈ మాటలను చదువుతాము. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారులారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. ఉత్తర ఇజ్రాయేలులోని బీదలను నలుగగొట్టు షోమ్రోను స్త్రీలను గూర్చి ఆమోసు చేయు ఆరోపణను ఇక్కడ మనము చూస్తాము. బీదల యొక్క అవసరతలను తీర్చుటకు బదులుగా వారు తమ తిండిబోతుతనమును సంతృప్తిపరచమని తమ భర్తలకు పిలుపునిచ్చారు. తీర్పును గూర్చిన దేవోక్తులకు సాధారణమైన పద్ధతిలో ఈ నిబంధన బాధ్యతను ఉల్లంఘించిన వారి మీదకి దేవుని శిక్ష వస్తుందని ప్రకటించుటను గూర్చి ఆమోసు గ్రంథము 4:2-3 చెబుతాయి. ఆమోసు గ్రంథము 4:2-3 ఏమని చెబుతున్నాయో వినండి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణమేదనగా ఒక కాలము వచ్చుచున్నది. అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఒక్క మాటలో షోమ్రోను నాశనము చేయబడుతుంది అని మరియు ఈ ధనికులు చెరగొనిపోబడతారు అని ఆమోసు ప్రకటించాడు. తీర్పును గూర్చిన దేవోక్తులతో పాటుగా పాత నిబంధన ప్రవక్తలు తరచూ శాపమును గూర్చిన దేవోక్తులు అని పిలువబడే పద్ధతిలో నిబంధనాశాపములను ప్రకటించారు. శాపమును గూర్చిన దేవోక్తులు తీర్పును గూర్చిన దేవోక్తులతో సమానముగా ఉంటాయి. ఎందుకంటే అవి సాధారణముగా ఒక ఆరోపణను తరువాత శిక్షను కలిగి ఉంటాయి. ఈ దేవోక్తులకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసము ఏమిటంటే ఆరంభములో అవి శాపమును గూర్చిన వ్యక్తీకరణతో ఆరంభమవుతాయి. శాపమును గూర్చిన దేవోక్తి యొక్క ఒక ఉదాహరణ యెషయా గ్రంథం 5:8-10 కనిపిస్తుంది. ప్రజలు తమకు నచ్చినంత భూమిని కొనుగోలు చేయడం ద్వారా బీదలను బాధించుచున్నారని ఇక్కడ ప్రవక్త ప్రకటించుచున్నాడు. శాపమును గూర్చిన వ్యక్తీకరణ యెషయా గ్రంథం 5:8 కనిపిస్తుంది. మీకు శ్రమ అని యెషయా చెప్పుచున్నాడు. యెషయా చెప్పుచున్నది ఆశీర్వచనము కాదు, కాని దేవుని యొద్ద నుండి వచ్చు శాపమయ్యున్నది. అతని దేవోక్తి యొక్క ఆరోపణ 5:8 ఉన్న శాపమును గూర్చిన వ్యక్తీకరణను అనుసరిస్తుంది. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. మోషే దినములలో ప్రతి కుటుంబమునకు శాశ్వత నివాసమును దేవుడు స్థాపించాడని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. అయితే యెషయా దినములలో ధనికులైన యూదులు తమ కొరకు సాధ్యమైనంత భూభాగమును కొనుగోలు చేసి నిబంధన పరిశుద్ధతను ఉల్లంఘించారు. కాబట్టి యెషయా గ్రంథం 5:9-10 వచనాలలో ప్రవక్త నిబంధనను ఉల్లంఘించిన వీరి మీద శిక్షను ప్రకటించాడు. నేను చెవులారా వినునట్లు సైన్యముల అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైనా ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్షతోట 1 కుంచెడు రసమిచ్చును. 2 గింజల పంట 1 పడియగును. అనేక ప్రవచనములలో మనము చూచినట్లుగా శిక్ష నేరముకు తగినదిగా ఉన్నట్లు ఇక్కడ మనము చూస్తాము. ధనవంతులు ఆస్తిని సేకరించుట ద్వారా తమ ఆర్థిక ప్రయోజనమును పొందుకునుటకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నములు అన్నీ వ్యర్థము అని దేవుడు నిర్ధారించబోతున్నాడు. ఇటువంటి శాపమును గురించిన దేవోక్తులు ప్రవచన గ్రంథములంతటా కనిపిస్తాయి. తీర్పు మరియు శాపమును గూర్చిన దేవోక్తులతో పాటుగా ప్రవక్తలు వ్యాజ్యము రూపములో కూడా నిబంధన శాపములను ప్రకటించారు. హెబ్రీ పదమైన రిబ్ ఇటువంటి ఉపదేశ రూపముతో సంబంధము కలిగి ఉంటుంది. సాధారణంగా రిబ్ అను పదమునకు పోరాడుట లేదా కష్టపడుట అని అర్థము. కానీ ప్రవచన గ్రంథములలో ఇది ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది ఒక చట్టపరమైన వ్యాజ్యమును సూచిస్తుంది. ఇది గొప్ప రాజైన యెహోవా న్యాయస్థానములో జరిగే చట్టబద్ధమైన చర్యకు లేదా ఒక వ్యాజ్యముకు సంకేతిక పదముగా ఉంది. ప్రవక్తలు ఎల్లప్పుడూ పరలోక దర్శనములను, దేవుని యొక్క పరలోక సింహాసనమును చూచేవారని మనం ఇప్పటికే చూశాము. మరియు అనేకసార్లు దేవుని సింహాసనమును ఒక న్యాయస్థానముగా చూసేవారు. తద్వారా సాంకేతిక పదము వెలుగులోకి వస్తుంది. దేవునిని ప్రాసిక్యూటర్గా మరియు న్యాయమూర్తిగా కూడా చూస్తారు. దేవుని ప్రజలకు వ్యతిరేకముగా సాక్షులు పిలువబడతారు. మరియు ప్రజలు దేవుడు అభియోగాలు మోపిన ప్రతివాదులుగా ఉన్నారు. ఇప్పుడు సాధారణముగా ప్రవచన గ్రంథములలో పూర్తిస్థాయిలో వ్యాజ్యమును మనము కనుగొనలేము. కానీ చాలాసార్లు సవరించబడిన వ్యాజ్యములను మనము చూస్తాము. ఒక రిబ్ లేదా ఒక వ్యాజ్యములో అనేక విషయములు ఉన్నాయి. మొదటిగా కోర్టు సన్నివేశములో కోర్టుకు తాకీదులు ఉంటాయని మనం భావిస్తాము. సాక్షులు గుర్తించబడతారు. అప్పుడు నేరము చేసిన వారి ఎడల తాను ఎంత కనికరముతో ఉన్నాడో దేవుడు సమీక్షిస్తాడు. చాలాసార్లు ఏదో ఒక విధమైన ప్రతిస్పందన ఇవ్వబడుతుంది. మరియు కొన్నిసార్లు ప్రవక్తే స్వయంగా జవాబిస్తాడు. దేవుడు నేరారోపణ చేసిన తరువాత శిక్ష ప్రకటించబడుతుంది. పూర్తి వ్యాజ్యమును గూర్చిన ఒక ఉత్తమ ఉదాహరణ మీకాగ్రంథము 6:1-16 వచనాలలో కనిపిస్తుంది. మొదటి వచనములో కోర్టుకు హాజరు కమ్మని చెప్పు తాకీదులను మనం వింటాము. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించండి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తరువాత 2 వచనములో స్వయంగా సాక్షులతో మాట్లాడుట మనము చూస్తాము. నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. సాక్షులను గూర్చి పలికిన ఈ మాటలు తరువాత దేవుడు ఆయన ప్రజల ఎడల కలిగి ఉన్న కనికరమును గూర్చి కోర్టుకు జ్ఞాపకము చేస్తున్నాడు. 3 వచనములో మనం ఈ మాటలు చదువుతాము. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని, అది నాతో చెప్పుడి. అప్పుడు ప్రవక్త అయిన మీక ప్రజల తరపున మాట్లాడుతూ 6-8 వచనములలో దేవుని ప్రశ్నకు వినయముగా స్పందిస్తాడు. 6 వచనములో ఆయన ఇలా చెప్పాడు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? అప్పుడు రాజ్యము యొక్క అపరాధ భావనను అంగీకరిస్తూ 8వ వచనములో మీకా దీనిని ముగించాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ప్రవక్త యొక్క స్పందన తరువాత 10-12 వచనములలో ఆరోపణలు మరియు 13-16 వచనములలో శిక్షలు కనిపిస్తాయి. ఈ వాక్యభాగమునకు పోలిన వ్యాజ్యములు ప్రవచన గ్రంథములలో దేవుడు వారి మీద నేరారోపణ చేస్తూ తీర్పు రాబోతుంది అని ప్రకటించే మార్గములలో ఒకటిగా కనిపిస్తాయి. మనము చూసినట్లుగా ప్రవక్తలు ఆయన ప్రజలకు వ్యతిరేకముగా దేవుని యొక్క తీర్పును మాత్రమే ప్రకటించలేదు, దేవుడు తన ప్రజలకు ఆశీర్వాదములను కూడా అనుగ్రహిస్తాడు అని ప్రకటించారు. ప్రవక్తలు ఆయన ప్రజలకు దేవుని ఆశీర్వాదములను ప్రకటించడానికి ప్రాథమికముగా రెండు మార్గములు ఉన్నాయి. ఒకవైపు ప్రవక్తలు దేవుని ప్రజల యొక్క శత్రువుల మీద తీర్పును ప్రకటించారు, మరొకవైపు దేవుని ప్రజలకు ఆశీర్వాదములు ప్రకటించారు. మొదటిగా శత్రువుల మీద తీర్పు దేవుని ప్రజలకు ఆశీర్వాదముగా ఎలా మారిందో చూద్దాము. ఇజ్రాయేలు చరిత్రయందంతటా అన్యరాజ్యములు దేవుని ప్రజలను బాధించాయి, మరియు ఈ శత్రువుల మీద తీర్పును ప్రకటించమని ప్రవక్తలను ఆజ్ఞాపించుట దేవుడు తన ప్రజలకు అనుగ్రహించు గొప్ప బహుమానములను మరియు ఆశీర్వాదములను ప్రకటించుటకు ఒక మార్గమై ఉన్నది. తత్ఫలితముగా మనము అన్యజనులైన శత్రువులకు ఆపాదించబడు తీర్పును గూర్చిన దేవోక్తులను, శాపమును గూర్చిన దేవోక్తులను మరియు వ్యాజ్యములను ప్రవచన గ్రంథములంతటా చూస్తాము. ఉదాహరణకు నహూము గ్రంథము 3:1 నినెవే పట్టణమును గూర్చి మనము ఈ మాటలు చదువుతాము. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోనూ నిండియున్నది. అన్యరాజ్యముల ఎడల తీర్పును గూర్చిన దేవోక్తులు, శాపములు మరియు వ్యాజ్యములు ద్వంద్వ ఉద్దేశ్యమును కలిగి ఉన్నాయి. దేవుడు ఇజ్రాయేల్ యొక్క శత్రువులను నాశనము చేయబోచున్నాడని అవి ప్రకటిస్తాయి. అయితే దేవుడు తన ప్రజలను విడిపిస్తాడు అని ధృవీకరించు భావార్థక ఉద్దేశమును కూడా అవి కలిగి ఉన్నాయి. శత్రువుల మీద తీర్పును ప్రకటించుటతో పాటుగా ప్రవక్తలు ఆశీర్వాదమును గూర్చిన దేవోక్తులను ప్రకటిస్తూ ఇజ్రాయేలుకు నిరీక్షణ కలిగించు మాటలను ప్రకటించారు. ఆశీర్వాద ప్రకటనలు మార్పు చెందదగినవిగా ఉంటాయి, మరియు అవి చాలా భిన్నముగా ఉంటాయి. కానీ ఒక ప్రధానమైన క్రమమును మాత్రం చాలాసార్లు మనము చూడగలుగుతాము. మొదటిగా కొన్ని పరిచయ పలుకులు కనిపిస్తాయి, మరియు తరువాత ఆశీర్వాదమునకు కారణములు కూడా కనిపిస్తాయి. అటు తరువాత ఆ ఆశీర్వాదము ఏమై ఉన్నదో దేవోక్తులు వివరిస్తాయి. ఉదాహరణకు యిర్మీయా గ్రంథము 35:18 ప్రవక్త అయిన యిర్మీయా రెకాబీయులకు ఆశీర్వాదమును ప్రకటించాడు. 18వ వచనములోని మొదటి భాగములో ఈ దేవోక్తిని గూర్చిన పరిచయమును మనము చూస్తాము. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ పరిచయ సూత్రము తరువాత దేవుడు తన ప్రజలకు ఆశీర్వాదమును అనుగ్రహించబోవుటకు కారణము కనిపిస్తుంది. 18వ వచనము యొక్క 2వ భాగములో ఈ మాటలను మనము చదువుతాము. మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. తరువాత ఆశీర్వాదమును గూర్చిన ప్రకటన 19వ వచనములో కనిపిస్తుంది. నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడును ఉండకమానడు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31-34 వచనములలో ఆశీర్వాదమును గూర్చిన మరొక సుప్రసిద్ధ దేవోక్తి కనిపిస్తుంది. మొదటిగా 31-33 వచనములలో దేవుడు ఆశీర్వాదమును ప్రకటిస్తాడు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వచనములో మనం ఈ మాటలను చదువుతాము. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలు చెర నుండి పునరుద్ధరించబడిన తరువాత వచ్చే క్రొత్త నిబంధన ఆశీర్వాదములను గూర్చి ప్రవక్త ప్రకటించాడు. తరువాత యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనములో ఈ ఆశీర్వాదం యొక్క కారణమును మనము చూస్తాము. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను. క్షమించుటలో దేవుని కృప నూతన నిబంధన వాగ్దానమునకు ఆధారమయ్యింది. కాబట్టి దేవుని ఆశీర్వాదములు మరియు దేవుని శాపములు రెండింటిని గూర్చి మాట్లాడే విలక్షణమైన ఉపదేశములను ప్రవక్తలు కలిగి ఉన్నారని మనము చూశాము. అయితే అనేకసార్లు ప్రవచన గ్రంథములలో మిశ్రమ ఉపదేశములను కూడా మనము చూస్తాము. ఇప్పుడు ఈ మిశ్రమ ఉపదేశములు అనేక రూపములలో ఉంటాయి, మరియు మనం వాటిలో కొన్నింటిని మాత్రమే చర్చించగలము. అయితే మనం గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈ మిశ్రమ ఉపదేశములు దేవుని ఆశీర్వాదములు మరియు దేవుని శాపములను సూచించే సామర్థ్యమును కలిగినవిగా ఉన్నాయి. మొదటిగా ఒకే ఉపదేశములో కొందరికి తీర్పు మరికొందరికి ఆశీర్వాదము ఇవ్వబడినప్పుడు మనము తీర్పు రక్షణను గుర్చిన దేవోక్తులను గుర్చి మాట్లాడవచ్చును. మిశ్రమ ఉపదేశముకు యెషయా గ్రంథము 57:14-21 ఒక మంచి ఉదాహరణగా ఉన్నాయి. అక్కడ దుష్టుల ఎడల తీర్పు వాక్కులు మరియు నీతిమంతుల ఎడల రక్షణ వాక్కులు ప్రకటించబడ్డాయి. అంతేకాకుండా చాలాసార్లు ప్రవక్తలు తీర్పును గూర్చి హెచ్చరిస్తూ పశ్చాత్తాపపడమని ప్రజలను పిలిచారు మరియు పశ్చాత్తాపపడిన వారికి ఆశీర్వాదములను అనుగ్రహించారు. పశ్చాత్తాప పిలుపును గూర్చిన ఒక ఉదాహరణ యెషయా గ్రంథము 55:13 కనిపిస్తుంది. తమ చెడు మార్గముల నుండి వెనుదిరిగి పశ్చాత్తాపపడమని ప్రవక్త దేవుని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఇతర సమయములలో ప్రవక్తలు తమ పాఠకులను యుద్ధమునకు పిలిచేవారు. మరలా ఈ పిలుపులు మిళితము చేయబడ్డాయి, ఎందుకంటే అవి విజయము లేదా ఓటమిని గూర్చిన పిలుపులుగా ఉంటాయి. ఉదాహరణకు హోషేయా గ్రంథము 5:8-11 యుద్ధమునకు పిలుపును మనము చూస్తాము. మిశ్రమ ఉపదేశముల యొక్క మరొక ఉదాహరణ ప్రవచనాత్మక వివాదము. ప్రవక్తలు ఇతర ప్రవక్తలతో వాదములు లేదా వివాదములు పెట్టుకునేవారు. ఉదాహరణకు మీకా గ్రంథము 2:6-11 అబద్ధ ప్రవక్తల దృక్కోణములకు వ్యతిరేకముగా ప్రవక్త వాదించాడు. వాదములు రాబోనటువంటి ఆశీర్వాదమును లేదా తీర్పును ప్రకటించేవిగా ఉన్నాయి. చివరిగా ప్రవక్తలు మిశ్రమ ఉపదేశములను ఉపమానముల శైలిలో ప్రకటించేవారు. ఉపమానములు అనేవి దేవుని కృపను గూర్చిన భావార్థక ప్రకటనలుగా లేదా ఆయన తీర్పును గూర్చిన అభావార్థక ప్రకటనలుగా ఉండవచ్చును. యెషయా గ్రంథము 5:1-7 ప్రవచన గ్రంథములలో ఉపమానము యొక్క గొప్ప ఉదాహరణగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త అయిన యెషయా ఇజ్రాయేలును ద్రాక్ష తోటతో పోల్చాడు. ప్రవచన గ్రంథములన్నిటిలో అనేకమైన వివిధ మిశ్రమ దేవోక్తులను మనము చూస్తాము. అయితే వాటిని మనం పరిశీలన చేసినప్పుడు ఈ ఉపదేశములు నిబంధన ఆశీర్వాదములను లేదా శాపములను ప్రకటించడానికి ఇవ్వబడినవి అను సత్యమును గ్రహించున్నట్లు మనము జాగ్రత్త వహించాలి. ప్రవచనాత్మక సాహిత్యములో ప్రవక్తలు ఇచ్చిన అనేక రకములైన ఉపదేశములు ఉన్నాయని మనము చూశాము. చారిత్రక కథనములు మరియు దేవునితో సంభాషణతో పాటుగా ప్రవక్తలు ఎక్కువ సమయము దేవుని వాక్యమును ప్రజలకు అందించుటలో గడిపేవారు. ప్రవచన గ్రంథములలో కనిపించే వివిధ రకముల శైలుల ఎడల అవగాహన పొందుటను మనము అతిగా ఉద్ఘాటించగలము అని ఊహించుట చాలా కష్టముగా ఉంటుంది. ప్రవచన గ్రంథములను మనము చదివినప్పుడు చాలాసార్లు మనలను మనము కోల్పోయినట్లు మరియు సందిగ్ధములో ఉన్నట్లు భావిస్తాము. ఎందుకంటే అక్కడ మనకు కనిపించే వివిధ రకములైన విషయాలు మనకు అవగాహనలో ఉండవు. ప్రవచన గ్రంథములలో కనిపించే చారిత్రక కథనములు, దేవునితో సంభాషణ, అదేవిధముగా ప్రజలతో సంభాషణను గురించిన కథనములను మనము చూశాము. మనము ప్రవచన గ్రంథములను చదివి వాటి యొక్క శైలులను దృష్టిలో ఉంచుకునినప్పుడు వారి దినములలో అవి ఎలా అనువర్తించబడినవో మరియు నేడు అవి ఏ విధముగా అనువర్తించబడుతున్నాయో మనం అర్థం చేసుకోగలుగుతాము.